భారతీయ సంస్కృతికి రెండు చాలా ముఖ్యమైనటువంటి నిత్యము మనం ఉపయోగించుకునేటటువంటి సిద్ధాంతాలనండి, నియమాలు అనుకోండి, ధర్మం అనుకోండి, పేర్లు ఏవైనా పెట్టండి. అది ఎప్పుడో ఒకసారి అంటాం కాదు, నిరక్షణము కూడా మనం దానికి అనుగుణ్యంగా జీవించాలి. అంతకంటే ఇంకేమీ లేదు. భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి చాలా కరెక్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, మనం అనుకునేటటువంటి ఏ ధర్మానికి సంబంధించింది కాదు. మనం హిందూ ధర్మం అంటాం, భారతీయ ధర్మం అంటాం. ఎందుకంటున్నాము అంటే ఐన్స్టీన్స్ థియరీ లాగా. ఐన్స్టీన్స్ థియరీ అని మనం అంటున్నప్పుడు ఐన్స్టీన్తో ఇంకేం లేదు, వాడు దాన్ని చెప్పాడు. ఇంకా వాడు చెప్పింది యూనివర్సల్. యూనివర్సల్ అంటల్లో ఐన్స్టీన్ తను చెప్పినటువంటి లా చెప్పకపోయినా అది ప్రకృతిలో ఉన్నది అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నియమాలు ఏదైతే సైంటిస్ట్లో మీరు చెప్తున్నారో పేరుతో చెప్తున్నాం, సహజం అది. డాల్టన్స్ అని నా సైంటిస్ట్ పేర్లు ఏవో రెండు మూడు చెప్తాను. మీరు ఎకానమిక్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి అంటే నియమాలు, పొలిటీషియన్స్లో దొరుకుతాయి. కానీ వాళ్ళు చెప్తున్నటువంటిది వాడిది కాదు, ప్రకృతిలో ఉంది, మనుష్యుల్లో ఉంది, ధనవంతుల దగ్గర ఉంది. ధనవంతులు అంటే ఎకానమిక్స్ అని చెప్తున్నాను నేను. పొలిటీషియన్స్ ఏదో చెప్తూ ఉంటే మనుషుల గురించి చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్తున్నటువంటి సిద్ధాంతం వాళ్ళది కాదు, ప్రకృతిలో ఉంది. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంచేత మీరు ఏది మాస్ చెప్పినా, ఆ వ్యక్తితో ఏది చెప్పినా అది వాళ్ళది కాదు. ఒకనొక సమయంలో ప్రకృతి దాన్ని అందజేస్తుంది. అందువల్ల నేను హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నప్పుడు అది యూనివర్సల్ అనే మాట ఎందుకు చెప్తున్నాము అంటే, వాళ్ళు చెప్పటం హిందూ ధర్మం అన్నా వాళ్ళు చెప్తేటటువంటి నియమాలు యూనివర్సల్. ఏంటి అక్కడ మొట్టమొదట జన్మ చెప్పింది వాళ్ళు, జన్మలు మనుషులకి తేడా లేదు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని వాళ్ళు అంటారు అన్నమాట. వీఆర్ ఆన్ యానిమల్స్. కానీ ఒక చిన్న తేడా ఉంది, జంతువులు లాంటి నాలుగు విశేషమైనటువంటి అలవాట్లు జంతువులకున్నవి, ఆహార నిద్ర భయం మైథునంచ, ఇది జంతువులకి మనకి ఒకటే, ఏమీ తేడా లేదు. అండ్ విన్ మెనీ థింగ్స్ వాళ్ళకంటే మనం చేసే ఆహార కానీ మిగతా నియమాలన్నీ కూడా చాలా ఘోరమైనటువంటివి జంతువుల కంటే. కానీ మీరు మంచి ఫుడ్ తిన్నా చెడు తిన్నా మిగతా జంతువుల యొక్క లక్షణాలు ఏం చేస్తున్నా, మీరు జంతువులమే. మనుషులకి మనకి ఏం తేడా లేదు. ఆహార, నిద్ర, భయం, సెక్స్, వెరీ వెరీ సింపుల్. హ్యూమన్గా ఆలోచిస్తే అసలు వాళ్ళతో పోల్చి చూస్తే అసలు అర్థం లేదు కూడా అన్నిటికీ, ఇంక్లూడింగ్ స్లీప్. మనం నిద్రపోవడం కూడా కరెక్ట్గా రాదు. సామాన్యమేత పశుభిర్బలాం ధరోహి మే ధర్మోహి ధిర్మోహితే శ్రమధికో విశేషో ధర్మేణహీన పశుభిర్నమాన. అంటే ఒక జంతువుకి, మనుష్యులనే జంతువుకి ధర్మం మీద డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మన పెద్ద గౌరవం వచ్చింది, మనకి ధర్మం ఉంది అంటే హిందువులు, ముస్లింసా, క్రిస్టియన్స్, అసలు వాళ్ళు ఆ మాట అంటలే. ఆ మాట వాళ్ళు ఎప్పుడూ అల్లే. ధర్మ అంటే ఏంటి? కొంచెం కెమిస్ట్రీ మాట ఈజీగా అర్థమవుతుంది. భౌతిక ధర్మము, రసాయనిక ధర్మము. మరి మిగతా భాష నేను చెప్పిందో ఉర్ధ్వందో కానీ కెమికల్ లాజ్, ఫిజికల్ లాజ్ అంటే ఇక్కడ లాజ్ అంటే అర్థం ఏంటి? లాజ్, నియమాలు. మనకి జంతువులు ఒకటే, కానీ జంతువులకి ధర్మాలు లేవు, మనకి ధర్మాలు ఉన్నాయి. ఓ మాట శ్లోకం చెప్పేసి వదిలేశారు వాళ్ళు. ఇంకంటే ఏ టైంలో ఈ మాట ఎత్తి ధర్మాల గురించి చెప్తున్నప్పుడు ధర్మం అంటే ఏంటో చాలా క్లియర్గా తెలుసు అందరికీ. తర్వాత ఏవేవో ధర్మాల గురించి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం తప్ప, ఉంటే ఎప్పుడో ఒక భారతీయ ధర్మం ఉండేది. మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకోండి, భారతీయ ధర్మం అంటే మీరు అనుకునే భారతీయ ధర్మం కాదు, ఋషులు చెంబతి ధర్మం. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు, మనుష్యులకు ఉన్నటువంటి నియమాస్. ఏ నియమాలు? జంతువులకి లేనిది మనకి ఉన్నది. చేత మొట్టమొదట ఈ ధర్మం అనేటటువంటి మాట మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు, ఇవల్యూషన్ అనే మాట మీరు వాడకపోతే ధర్మానికి వాల్యూ లేదు. ధర్మంలో ఏముండాలి? ఇవల్యూషన్. ఇవల్యూషనే, ఇవల్యూషన్ అంటే ఎదగటం, పరిణామంలో ఎక్కువ అవుతాం, అది ధర్మం. ఆ లాజ్ ఏంటో చెప్పింది జంతువులకి, మనకి ఉన్న తేడా అది. ఇచ్చంటే పృథ్వీ మినరల్ నుంచి ప్లాంట్స్, ప్లాంట్స్ నుంచి యానిమల్స్, 1, 2, 3. అక్కడ అన్ని మ్యాన్ ధర్మాలన్నీ మన చేతిలో ఏం లేదు, ప్రకృతి చేతిలో ఉంది. మనం యానిమల్స్ యొక్క ధర్మాన్ని మీరు మార్చలేదు, అవి అలాగే ఉంటాయి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మార్చలేరు కూడా. అంచేత వాటి ధర్మాల గురించి వాళ్ళు చెప్పలేదు, కానీ ప్రకృతిలో జరుగుతూనే ఉంది. మామిడి టెంక నేస్తే ఖచ్చితంగా గులాబీ రాదు, మెల్లెలు రావు, ఏమొస్తాయి? చచ్చినట్టు మామిళ్ళు వస్తాయి, లేకపోతే చచ్చిపోతాయి, అది వేరే విషయం. కానీ వాటి ధర్మాలు మారవు. చెట్లకి కాదు, జంతువులకి అంతే. ఆ జంతువు అంతే. ప్రకృతిలో మీరు ఆలోచించుకునే ఎవల్యూషన్లో చూడదలుచుకుంటే పెద్ద పెద్ద డైనోసార్స్ అవి ఉండేవి, దాని తర్వాత జంతువులన్నీ మనుషులకి చంపుతూ ఉండే, మనుషులకి జంతువులతో దెబ్బలాట చేసుకుంటే మనుషులు గెలవలేరు ఇందులో ఆ కాలంలో, ఇంపాసిబుల్. ఇప్పుడైతే బాంబులు అవి ఉన్నాయి, ఇప్పుడు నువ్వు నిజంగా ఏనుగులన్నీ నెత్తిమీద పెడంటే చచ్చామే, ఏం చేయలేము వాటిని. ఇంకేదో యాండమ్ అవేసి కొట్టాలి, కొడితే మనుషులు పోతారు, సిటీ కూడా పోతుంది. ఎందుకు ఇది చెప్తున్నాను? ఆ కాలం గురించి చెప్తున్నాను. ఇంకా అప్పుడు మనుషులందరూ ఇవల్యూషన్లో ఉన్నారు, జస్ట్ మనుషులు అయ్యారు. చుట్టూ జంతువులు ఉన్నాయి, అందులో డైనోసార్స్ ఆ లెవెల్లో ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి. మరి మనుషులు ఏం చేయాలి? చచ్చిపోవాలి వాళ్ళతో, లేకపోతే వీళ్ళందరూ ఏం చేయాలి? గ్రూప్ అవ్వాలి, మెల్లిమెల్లిగా సమాజం నుంచి ఇంతవరకు డెవలప్ అయ్యాం. ఇక్కడ జరిగినటువంటి తప్పు ఎక్కడ జరిగింది అంటే, ఇదంతా మనుషులు చేసుకుంటూ, ఆహారం, నిద్ర, భయం, ధర్మం ఇవంతా కామం చేసుకుంటూ ధర్మాన్ని మర్చిపోయారు. ధర్మం అంటే ఇప్పటికీ మీకు తెలీదు. మనం హిందూ ధర్మం అంటాం, ఇంకోడు ముస్లిం అంటాడు, ఇంకోడు క్రిస్టియన్ అంటాడు, జైన్స్, మేము అన్ని పేర్లు పెట్టుకుంది ఆ పేర్లు, కానీ మీరు ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. ఇవేవి కూడా ఇవల్యూషన్ నియమాలు చెప్పటం లేదు. ఇజ్ ఇట్ క్లియర్? హిందువులకు తెలుసా ఇవల్యూషన్? చెప్పటం లేదు. చెప్పినప్పుడు ఇంకా ధర్మం ఏముంది అక్కడ? ధర్మం అనే మాటకి చెప్తున్నాను నేను. ధర్మం అంటే అక్కడ మామూలుగా వాళ్ళు వాడిన మాట ఏంటి అంటే ఫర్ ఇవల్యూషన్. ఇందుకు ఆ ఒక్క ధర్మమే మనుష్యులకు ఉంది, మిగతా వాళ్ళకి ప్రపంచంలో అటు దేవతలకి లేదు, జంతువులకి లేదు. ఎప్పుడైనా నాకు వీలు దొరికితే కిన్నెర పన్నగ వాళ్ళు ఉన్నారు కదా గాంధర్వులు, వాళ్ళ గురించి ఎప్పుడో చెప్తాను నేను. ఎందుకంటే వాటికి ఇవల్యూషన్ లేదు. ఇవల్యూషన్ ఎవరికి ఉన్నది అంటే కేవలం మనిషికి. అందువల్ల మొత్తం యూనివర్స్లో మీకు ఇంకో మనిషి ఎక్కడ దొరకడు, వాడు అక్కడే ఉన్నాడు, అట్లా ఎక్కడా లేదు. ఎందుకున్నాడు వాడు చోట ఒకే చోట? బికాస్ ఆఫ్ ధర్మ. కానీ ధర్మ అనగానే మీకు ఏ మాట గుర్తుకుండాలి? ధర్మ అనగానే ఏ మాట గుర్తు రావాలి మీకు? ఇవల్యూషన్ గుర్తు రావాలి. అది గుర్తు రాకపోతే అసలు మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుతున్నది 9 రోజుల్లోనే మీకు ఆ ఈగోయిజం అర్థమైపోతుంది అన్నది మీకు ఇవల్యూషన్ గురించి అని మాట్లాడుతున్నాడు. జన్మ జన్మలో మెల్లిగా ఎప్పటికో ఈ జన్మలో కాకపోతే ఇంకో 70 జన్మలకైనా ప్రతి మనిషి గ్యారంటీగా అక్కడికి వెళ్లాల్సిందే, అందులో డౌటే లేదు. వివేకానంద వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇంత లెవెల్కి ఇచ్చేసాం మేము, నువ్వు చేసుకోదలుచుకుంటే కొన్ని నెలల్లోనే పరిణామం అయిపోతుంది. ఎవరి పరిణామం? మనిషి యొక్క పరిణామం గురించి చెప్పాడు. దాని తర్వాత ఇవల్యూషన్ ఆగిపోతుందని చెప్పలే. నువ్వు మనిషి జంతువు నుంచి ఒక జనువులో ఉన్నావు, కానీ జన్మకి ధర్మ అనే ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది. బట్ హీ ఈజ్ అన్ యానిమల్. ఇంకా ధర్మం ఒక్కర్లే ఇవల్యూషన్ అయిపోతే. జస్ట్ ఐన్స్టీన్తో యాటమ్ మెటీరియల్ పోయి ఎనర్జీ వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు కదా. అది ఎప్పుడైతే జరుగుతుందో అదే ప్రకృతిలోనూ వస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని ఒకే లెవెల్లో జరుగుతాయి, కానీ మన కోసం ఒకటి వాటి కోసం ఒకటి రాదు. చిత వెన్ యాటమ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్, దాంతోపాటు ప్లాంటే ఎక్స్ప్లోర్డ్ అవుతుంది. అది ఎక్స్ప్లోర్డ్ అవుతే యానిమల్. నేను ఊహించగలిగితే వీటన్నింటినీ కూడా మన ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా ఉండదా? మరి దేవతలకి ఉంటుంది, ఉంటుంది. అందువల్ల ఇదివరకు వేదాలలో అక్కడ చెప్పబడినటువంటి విషయము అంచేత ఈ ఎక్స్ప్లోజన్ యాటంలోనే జరిగితే ఖచ్చితంగా దానికి ఏ లెవెల్లో ఉండాలి ఎక్స్ప్లోజన్? యాటమ్ పృథ్వీ. మరి నెక్స్ట్ ఎక్స్ప్లోజన్ వృక్షులు. మన మీద అది యాటమ్ ఎక్స్ప్లోజన్ జరిగితే ప్రపంచంలో ఉన్న 92కి ఎక్స్ప్లోజన్ ఉందా ఒక యాటమ్కేనా? యాక్చువల్ గా జరగటం ఏంటి అంటే యురేనియంకి, దోస్ రేడియో యాక్టివ్. కానీ మన భారతీయ సంస్కృతి ఏం చెప్తుంది అంటే 108 మినరల్స్కి యాటమ్ అప్పుడు జరిగింది, 108. ఆ సంఖ్య మనకు చాలా కష్టం. ఇప్పుడు ఆ విషయం తర్వాత మాట్లాడదాం సైంటిస్ట్ యాంగిల్లో. మంచిది, ఒక యాటమ్ ఎక్స్ప్లోర్డ్ అయింది అంటే ఎన్ని ఎక్స్ప్లెండ్ అవుతాయి? సరే, యురేనియం యాటమ్ వచ్చింది అని మీకు తెలుసు యాటమ్లో, ఇంకో యాటమ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉందా? హైడ్రోజన్ యాటమ్ పేరు విన్నారా మీరు? పేరు విన్నారా? ఉందది. అంటే హైడ్రోజన్ యాటమ్ పడితే దేని ఎక్స్ప్లోజన్ జరిగింది అక్కడ? యురేనియమా హైడ్రోజనా? హైడ్రోజన్ అంతే. అంటే ఇటు హైడ్రోజన్ అటు యురేనియము, రెండింటికి యాటమ్ అయిపోయింది. ఈ మధ్యన ఏమవుతుందో మన సైంటిస్ట్కి తెలియాలి ఎలా వాడాలో. నువ్వు బాంబులు వేసి చస్తారో వాటన్నిటినీ ఒక్కొక్క బాంబు వేసుకుని, లేదా అసలు హైడ్రోజన్ ఏం చేస్తుంది, అసలు యురేనియం ఎందుకు లాస్ట్లో వచ్చింది? కొంచెం హైడ్రోజన్ యాటమ్ గురించి మీరు ఎప్పుడైనా చూసారా ఎక్స్ప్లోర్ అవటం? సూర్యుడిలో జరిగేది హైడ్రోజన్ యాటమే. నిజంగా హైడ్రోజన్ యాటమ్ ఎదుర్కొండా జరుగుతుందా లేదా? మరి మీకు తెలియదు అది, కానీ జరుగుతుంది. అక్కడ జరిగేది అంటే హైడ్రోజన్లో జరిగేది ఏంటో తెలుసా? ఇప్పటికి వినరా, హైడ్రోజన్ యాటమే ఎక్స్ప్లోర్ అవుతుంది, అక్కడ జరిగే హీలియంగా మారుతాయి. సరే, ఆ సైంటిస్ట్ వదిలేయండి మీరు. అంటే యాక్చువల్గా గాయత్రి మంత్రం చేస్తూ మీరు సవితాధానం చేయమంటున్నారు. సూర్యుడు గురించి చెప్పటం లేవండి, సూర్యుడు గురించి మాట్లాడటం లేదు. సూర్యుడు నమస్కారం అంతా ఉన్నది వేరే విషయం, కానీ గాయత్రి మంత్రం గురించి చెప్తున్నప్పుడు హైడ్రోజన్ యాటమ్ గురించి కాదు చెప్పటం లేదు. అక్కడ ఫిజికల్గా అది కరెక్టే, కానీ ఋషులు పట్టుకున్నది దాని వెనకాతలు ఉన్నటువంటి శక్తిని. అంటే ఏంటి, యురేనియం యాటమ్ బ్లౌండ్ అయింది, చచ్చిపోతాం, ఇప్పుడు బాంబులు అవి ఏం పడితే ఏం చేయలేము అని అర్థమైంది కదా. ప్లస్ అందులో ఇదొకటి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మనం ఈ ఆధ్యాత్మిక జగత్తులో బాలకాండ స్టార్ట్ చేశాం, రాముడు చిన్నవాడు అవడం మనకిప్పుడు ఎందుకు, మనం బాలవు అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇవి చెయ్యాలి, మనం చేయగలిగేది తపశ్శాలి ఇవ్వగలం అంతే, మిగతా పనంతా నారదులు చేయాలి కదా. ఇప్పుడు చాలా పెద్ద ఆపరేషన్ చేయటానికి వాడును దుర్యోధనుడు పురుషరోడోడు వాళ్ళిద్దరు ఫైట్ చేస్తారు ఆ సినిమాలో. అందులో ఒక బెల్లిలో దెబ్బతిని తెలుసా, ఇంతకీ ఇది దేని గురించి నేర్చుకున్నాను, వాడు ఆపరేషన్ చేయడానికి వచ్చాడు ఫారెన్ నుంచి, వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడు, అది కరెక్టా తెలుసా సంగతి తెలీదా. కానీ వాడు చేసే ముందు మిగతా వాళ్ళు ఏం చేసి ఉంటారు, చేయాలి కదా వాడిని. ఇంత నారదుడు ఆపరేషన్కి వస్తాడు, మరి మిగతా ఎవరు చేయాలరా, మనం చేసుకోవాలి అంతర్యాసం, అది గుర్తుంచుకోవాలి. నారదుడు వచ్చి చెప్పాక చెప్తాడు అంటే ఆవిడ విండు, పాప నారదుడు స్వయంగా వెళ్ళి చెప్పినా ఆవిడ వెళ్ళే, రావణాసుడు కానీ కంసుడు కానీ. అర్థమైందా ఎందుకు చెప్తున్నాను, మీ సాధనలో దీని గురించి సాధన చేయాలి మీరు, జాగ్రత్త స్వప్న సుషిప్తి మూడింట్లోనూ అవేర్నెస్లో ఉండాలి. మనకి అవేర్నెస్ ఫిజికల్గా ఉందేమో అని డౌట్, ఎప్పుడో నాతో మాట్లాడుతున్నప్పుడు తుమ్మురెక్కితే అప్పుడు మీకు గుర్తొస్తుంది కాలెత్తాలని. అంతవరకు మీకు ఫిజికల్ బాడీ గురించి అవగాహన ఉందా, యువర్ అవేర్ ఆఫ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. కానీ ఓణం అనేది ఏం చెప్తుంది, జాగ్రత్త స్వప్న సుషిప్తి మూడింటి మీద ఒకే లెవెల్లో అవేర్నెస్ ఉండాలి, అది తపస్సు, కష్టమైన పని అది. దానికి బుద్ధుడు కథ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, బుద్ధుడు ఎప్పుడు పక్కన ఆనందుడు వచ్చేవాడు తెలుసా కథ మీకు. మీకు ఈ గురువుల చరిత్ర చాలా జాగ్రత్తగా తెలిస్తే తప్ప 9 రోజుల్లో ఎవల్యూషన్ అంత ఈజీగా అర్థం కాదు. బుద్ధుడు నానా అవస్థ పడి చివరికి బ్యాలెన్స్డ్గా తింటేనే చేయగలవు అని చెప్పుకుని వస్తాడు. అది కథ తెలుసా మీకు, చెప్పింది అర్థమైనా, మరి తెలుసుకోవాలి కాస్త కొన్ని ఆ విషయాలు, కానీ నేర్చుకోండి అంతే. మీకు చాలా హోంవర్క్ మీద చదివితే బూడి కాదు ఎన్ని జన్మలు వచ్చినా, కానీ నేను చెప్పిన యాంగిల్స్ మీరు పట్టుకోగలిగితే వెబ్లో టక్ 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 అని దొరుకుతాయి. ఒకడు తెలిసి దాన్ని కరెక్ట్గా అందరికీ చెప్పేయగలిగితే వెళ్ళిపోతుంది. ఇంతకీ బుద్ధుడు సరే వచ్చాడు, బుద్ధత్వం పొందిన తర్వాత తన బుద్ధత్వాన్ని మొట్టమొదట ఎవరికి చెప్పాడు, ఫస్ట్ తన భార్యకి చెప్పాడు, సరే తర్వాత తన కొడుకు చెప్పాడు. వాడే వాడు నాన్న ఉన్నాడు, పెద్ద నాన్న అన్న అంటే చాలు ఆనందుడు. ఇవ్వబోతూ ఓ మాట చెప్పాడు వాడికి, బాబు నీతో చాలా గోళ, సరే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దాన్ని ఒప్పుకుంటేనే నీ దగ్గర డిసైపుల్ అవుతానని బుద్ధత్వం అడుగు అన్నాడు. ఫస్ట్ కండిషన్ నేను ఎప్పుడు నీతోనే ఉండాలి 24 అవర్స్, పడుకుంటే నీ పక్కన కదా నీతో పక్కనే పడుకుంటా, తింటే నువ్వు తిని నీతోనే ఉంటా ఎప్పుడు, నేను నీ అన్నని, ఇంకా అక్కడ నువ్వు పక్కన చేసుకో ఇది చేసుకో అంటే కుదరదు, నీతోనే ఉంటాను ఎప్పుడు. సరే అన్నాడు, సరే పక్కన పడుకుని ఉన్నాడు బుద్ధుడు, పడుకుని ఉన్నాడు, దోమ కొట్టింది తప్పన్నాడు బుద్ధుడు, దెబ్బ కొట్టింది అన్నాక లేచాడు. లేచి ఒకసారి ఏమో మొహం కడుక్కున్నాడో సైన్ చేశాడో నాకు తెలీదు, మళ్ళీ పడుకున్నాడు. పడుకుని మళ్ళీ చెయ్య మెల్లిగా తీసుకొచ్చి కొడతాడు. ఎందుకంటే నేను ఆ దోమని కొట్టినప్పుడు అవేర్నెస్తో చేయలేదు. ఆ సాధన ఎప్పటికైనా అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? నిద్రలో దెబ్బ తగిలినా కూడా ఎలా ఉండాలి? అవేర్నెస్లో ఉండాలి. అవేర్నెస్ గురించి చెప్తున్నాను. నువ్వు కొడతావో ఏం చేస్తావో నీ ఇష్టం బట్టి చేస్తావు. దోమ అంటే కొట్టేవు. ఇది చల్లటి గాలి తగులుతోంది సడన్గా, అంటే ఆపేస్తావు దాన్ని జరగని. ఆ అవేర్నెస్ నీకు తెలియదు. అవేర్నెస్ అంటే ఏంటో అర్థమైంది కదా. మూడు లెవెల్లోనూ ఉండాలి. అది నిజమైన తపస్సు. స్టార్ట్ చేయండి మీరు. ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అవేర్నెస్లో ఉండాలి మీకు. నిరంతర అవేర్నెస్. దీనికి 36 చాంబర్ అనో ఏదో కాంగ్ఫూ మీద ఒక సినిమా ఉంది, జాగ్రత్తగా చూడండి. అందుకే నేను సినిమాలు కూడా చూడమని చెప్తాను. అక్కడ నేర్చుకోవటానికి వస్తాడు, నేర్చుకుంటాడు. వాడి శిష్యుడు గురువు దగ్గర నేర్చుకోవాలి. ఆ ముసలాడు చాలా ముసలాడు గురువు. వాడి దగ్గర కాంగ్ఫూ అవి నేర్చుకోవాలి. వాడు నేర్పుతున్నాడు వాడికి. చేతులు అవి ఇవి చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఏం చెప్పినా ఏం లాభం లేదయ్యా అంటాడు. నీకు రాలేదయ్యా, కరెక్ట్ మూమెంట్ నీకు రాలేదు. చేస్తున్నానరా నువ్వు చూస్తున్న ఎక్సర్సైజెస్ అంతాను. ఆ సినిమా చూడండి, చాలా బాగుంది. అది చేస్తాడు. చేయడే, ఎంత చేసినా విండు. ఏదో వెనక్కి తిరిగి కొట్టడం, వెనక అతను నుంచి చెప్పడం, కళ్ళు మూసుకు కొట్టడం, రకరకాల ట్రైనింగ్ వాడు గురువు చెప్తే వీడు చేస్తూ ఉంటాడు. ఇంకా వీడికి ఒళ్ళు మండింది. ఆ రోజు ఏం జరిగింది? అదంతా అడవిలే కదా, అడవిలు. గురువు ఎక్కడో ఒక చెట్టు దూరంలో కూర్చుని ఉన్నాడు. అది కూడా వాడి వైపు కాదు, ఆ చెట్టు వెనకాతల ట్రంక్లో. వీడు ఇంట్లోంచి బయటకు వస్తూ వీడిని తన్నాలి. వీడిని నేను ఏం చెప్పినా కారంటాడే అన్నాను. ఏంట్రా అంటున్నావు? తంతా నిన్ను మళ్ళీ డాన్స్ చేయించేదా అంటాడు వెనకాతలకు. ఆ అవేర్నెస్ నేర్చుకోవాలి. ఆ అవేర్నెస్ చేయకుండా మీ సాధనలు అవి ఎందుకురా? ఎందుకు ఈ సాధనలన్నీ? మీకు అసలు అర్థమే అవటంలే అసలేం సాధన ఏంటో. అవేర్నెస్ ఎప్పుడు అవేర్నెస్? ముందు ఇక్కడ ట్రై చేయాల్సి మీకు స్లీమ్లో ఎలా ఉంటుంది, దాని తర్వాత నిద్రలో. చాలామంది నన్ను అడిగారు ఇది నేర్చుకుంటారు చెప్పారండి, మరి దీనికి ఎంత టైం పడుతుంది అని. ఏముందిరా అక్కడ అవేర్నెస్కి ఏం చేయాలరా? ఏం చేయాలి అవేర్నెస్? దాన్ని ఏం చేయాలరా? జాగ్రత్త అనే మాట అర్థమైందా? దాన్ని నువ్వు ఏం చేయాలరా? నేను అనేక ఉదాహరణలు నా లైఫ్లో చూశారు. ఆ విషయాలు నేను ఎందుకు చెప్పడం అంటే ఏం చెప్తే ఏముంది, గురువులు చేసే అందరూ అంతా చేసేది అంతే అవేర్నెస్ అవేర్నెస్ అవేర్నెస్. అప్పుడు నువ్వు ప్రతి మాట అక్కడక్కడ కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకున్న అనేక డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్ ఏదైనా వస్తూ ఉంటుంది. చాలా ఎగ్జాంపుల్స్ చూశారు. అవేర్నెస్ వల్ల అందరూ చేసేదేం లేదు. చూస్తూ ఉంటే నీ చెయ్యి ఇటు తిరిగిందా అటు తిరిగిందా, నాకు అవేర్నెస్ ఉంటే ఏ సాధన చేయాలరా దానికి? నీ ఫిజికల్ బాడీకి అవేర్నెస్ కాదు, మన బాడీకి మనం అవేర్నెస్ కాదు. కానీ చేయటం చాలా ఈజీ అంటున్నా. అంతే, మీరు ఏదో చాలా టైం పడుతుంది అనుకోకండి. సిన్సియర్గా చేస్తే 2-3 అవర్స్లో మీకు అవేర్నెస్ వచ్చేస్తుంది. జాగ్రత్త చేస్తే అమ్మా, కార్ డ్రైవింగ్ లాగే ఎంత టైం పడుతుంది అన్నది మీరు పట్టుకోవాలా. జాగ్రత్త అవస్థలో అవేర్నెస్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 2 వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. చెప్తే అక్కడి నుంచి ఈ భౌతిక జగత్ వచ్చింది, కానీ దీని నుంచి ఆ స్థితులు రావటం లేదు. మీకు ఆ విషయం ఇప్పుడు ఆ లాజిక్ వద్దు, నమ్మేసుకోండి. అంచేత అవేర్నెస్ ట్రై చేస్తున్నాడు తపస్సు. ఆ ఎక్స్పర్ట్ వాడికి చెప్తున్నాడు. అంచేత మీకు ఫస్ట్ సాధన అర్థమైంది కదా. ఈ సాధన రోజుకు 1 గంట చేద్దాం. ఎక్కువ టైమా? 1/2 గంట చేస్తారా? మెలకుగా మీరు చేస్తున్నంత కూడా అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఆఫ్ వాట్? ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకు ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్కడ ఉన్న విస్తువు గురించి నాకేదో కావాలవుతోంది, నా మొబైల్ ఏదో వస్తుంది అనుకో, నేను మాట్లాడుతున్నా ఇక్కడ. అవేర్నెస్ ఉందా లేదా?
అవేర్నెస్ ఉండాలి.
అవేర్నెస్, నేను మళ్ళా శ్వాసం చూస్తున్నాను కరెక్ట్ గా పే చేయండి. తెలుసా ఇవాళ మేము 4 గంటలు శ్వాస చేసుకోరా, అది అవేర్నెస్ కాదు. అవేర్నెస్ శ్వాసతో సంబంధం కాదు, నీ అవేర్నెస్ గురించి. దాన్ని తపస్సు అని పూర్వకాలంలో చెప్పేవారు. తప తపన ఎప్పుడు దేని మీద ఉండాలి? అవేర్నెస్ మీద ఉండాలి. వెరీ క్లియర్. దానికి ఏం చేద్దాను రా, మొదటి ఇప్పటి నుంచి నేను మాట్లాడుతున్నాను, బి అవేర్ ఆఫ్ ఇట్. నా చేతులు ఏం తిరుగుతున్నాయి? బి అవేర్ ఆఫ్ ఇట్. వీళ్ళ చేతులు? బి అవేర్ ఆఫ్ ఇట్. ఆల్ టోటల్ అవేర్నెస్. ఇచ్చంటే అవేర్నెస్ అనేది ఒక కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ నువ్వు చేసేది ఏముందిరా, అదే చెప్తుంది అంటాను. బి అవేర్ ఆఫ్ ఇట్ మిల్లిగా మనకు అలవాటు లేదు, అసలు మన బాడీ మీద అసలు అవేర్నెస్ లేదు. వెరీ క్లియర్. మొత్తం తపస్సు సాధన అది. కానీ ఒక చిన్న స్టెప్ చెప్పాను, చేయటానికి చాలా డెవలప్ అవుతాయి, అదే మీ అంతటా అవే వస్తాయి. కానీ అవేర్నెస్లో వస్తే మీరు అనుకున్న సాధన చేస్తే గంగలో దిగిపోతాం. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సాధనలు అన్నీ మానేద్దావా? చెయ్యి. బి అవేర్ ఆఫ్ ఇట్. ఆసనాలు బి అవేర్ ఆఫ్ ఇట్. ప్రాణాయామం బి అవేర్ ఆఫ్ ఇట్. భోజనం తింటున్నాం బి అవేర్ ఆఫ్ ఇట్. నిద్రపోవటానికి కూర్చున్నాను ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. మంచం మీద పడుకున్నాను, వెనకాతల మంచు కాస్త మొలత కొంచెం దుప్ప మొలితే మనకు తెలుస్తుంది కదా, బాధే ఉండదు కానీ ఆ తేడా తెలుస్తుంది కదా. బి అవేర్ ఆఫ్ ఇట్. బాధ ఉంది, కరెక్ట్ చేయి. మారిన అవేర్నెస్ బి అవేర్ ఆఫ్ ఇట్. అది నిజమైనటువంటి నిరంతరము 24 గంటలు చేసేటటువంటి సాధన. ఇంకొక శ్లోక్ చెప్పి చెప్పు. మొదటిది వెరీ క్లియర్గా అర్థమైంది కదా, రెండోదానికి వెళ్దాం. ఇదేంటి త? ఇక్కడ చాలా మ్యాజిక్లు ఉన్నాయి త అనే అక్షరంలో. ముఖ్యంగా సాంస్క్రిట్ వర్డ్స్ చాలా వాల్యూ ఉంది. మీరు ఎప్పుడైనా లా సాంస్క్రిట్లో రాయటం తెలుసా మీకు? లా చెప్పింది అర్థమైందా? లా అదేంటో ఎప్పుడైనా చూసారా? ఏంటో అది బాడీలో లా ఉందా లేదా అక్కడ కదా? లమ్ అనే పదార్థం చక్రాల్లో ఎక్కడైనా ఉందిరా? ఎక్కడ? పృథ్వీతత్వమే కదా. ఇదేంటిది? ఇది జ్ఞానేంద్రియం. సంస్కృతానికి ఆ గొప్ప ఉంది, అందుకని సంస్కృతం చేయండిరా, అన్నీ అవే కరెక్ట్ అవుతాయి. కానీ ఇక్కడ లా గురించి నేను మాట్లాడటం లేదు, తా గురించి చెప్పటానికి చెప్పాను నేను. ఇంకా మీరు పట్టుకోవాలి, అది తప్పక ఎక్కడుందో మన బాడీలో. కానీ అక్షరం అనగానే మీరు ఏమంటారు? అక్షరం అంటారు, లెటర్. కానీ నాకు తెలిసి అక్షరం అంటే నాశనం కానిది అని అర్థం. మీరు అక్షరం అనుకుంటే నేనేం చేస్తాం? అక్షరం అంటే ఏమిటి? క్షరం కానిది. మరి అక్షరం ఎక్కడుంది రా మనలో? ఏ అక్షరం పట్టుకోవాలి అక్కడ? త. అందుకని చెప్తున్నా గాయత్రిలో ఆ సైన్స్ అంతా చెప్తూ ఉంటే నేను గాయత్రి హిందువులో ఇంకోడెవడో వస్తే తప్ప బ్రాహ్మణులే చేసుకోవాలి, మిగతా వాళ్ళు చేయకూడదు అంటే చూసుకో, ఎవడి ముక్కు గురించి తెలియదు, ఎవడి గురించి ఏమీ తెలియదు. రామాయణం అక్కడ స్టార్ట్ అవుతుంది త. కానీ కావాలని తా గురించి నేను చెప్పటంలే. ఎప్పుడో బై ఛాన్స్ వస్తే వస్తుంది తప్ప నా అంతటి నేను అక్షరాల గురించి నేను చెప్పను. కానీ మన బాడీలో గురువు గారు ఇచ్చేశారు అవి, మీరు పట్టుకోవటానికి ట్రై చేయండి. ముందు ఈ అక్షరాలు పట్టుకోగలిగితే సౌండ్ అక్షరాలు మీ అక్షరాలు మీకు అర్థమవుతాయి. రెండు ఒకటే, మీరు తా అనే అక్షరము, మీలో అక్షరము కాని తా ఉంది, రెండు ఒకేలాగుంటాయి. అందుకని వాణ్ణి సమ్యక్ కృతం. ఒక్కడికి ఆ సమ్యక్ కృతం సంస్కృతం అనే మాటకి అర్థం కాదు. ఏది కరెక్ట్గా చేయబడిందిరా అక్కడ? ఆ లెటర్స్ మన బాడీకి తయారు చేయబడాయి. ఏ అక్షరాలు? ఈ షేప్వే. కానీ ఇవి నాశనం కానివి. సరే, అది తపస్సులోకి వెళ్తుంది, అది వదిలేయండి. ఇంకా ఈ రెండో దానికి జస్ట్ హిండ్రెడ్ చేసి తా, తర్వాత ఏం కావాలి? ఆ లెటర్ స్టాప్ చేసి ఆపుతాను. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నది మీకు ఉపయోగపడుతుంది కదా, ప్రాక్టికల్ సాధన. ఇంకా యూ హ్యావ్ టు బి అవేర్. ఇంకొంకో దారి లేదు, మీరు ఏం చేసినా ఒకటే. ఇంకా చేయకపోతే అవేర్నెస్ అవుతే 4 గంటల్లో వస్తుంది అని నా అనుభవం తెలుసు. ఒకళ్ళ గురించి కాదు, అందులో ఉన్నాడు. అంతకంటే ఎక్కువ టైం పట్టదు. అవలేదు అంటే అర్థం ఏంటి, ఈ 4 అవర్స్లో చాలాసార్లు మీరు గ్రిప్ అయ్యారు. కంటిన్యూస్గా మీరు 4 నెలలు అవేర్నెస్లో ఉండగలిగితే ఇంకా జీవితం అలా ఉండిపోతారు. ఇంకా అది మీ స్పీడ్, ఎన్ని బ్రేక్స్లో బ్రేక్ చేసుకుని నేర్చుకుంటారు. అందుకే చెప్తున్నాను, గంటలు గంటలు ఏం పట్టవు ఇవి, ఇవంతా అయిపోతాయి కనుక 9 రోజుల్లో అయిపోతుంది అని చెప్తున్నారు గురువు. చేసుకుంటే అవేర్నెస్ మీరు ట్రై చేయాలి కదా, అవేర్నెస్కి ఎంత టైం పడుతుందో యాక్చువల్గా చేసుకోవచ్చు కూడా. జాగ్రత్త అవస్థలో నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను, ఉండలేవా మెలకుగా ఉన్నప్పుడు? ప్రతిదీ బీ అవేర్, అది చాలా 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 ముఖ్యమైన మాట. నువ్వు ఏది దానికి అవేర్నెస్ కాకుండా నువ్వు ఏదైనా చేసావనుకో అప్పుడు, అంటే పని చేయొద్దని చేయొద్దు మన, నువ్వు ట్రై చేస్తున్నావు, యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. తేడా రెండింటికి అర్థమైందా? నేను చేయి ఊపుతున్నానా, మాటలన్నీ వింటున్నా, యూ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ ఆల్సో. అంతే అంతే, ఇప్పుడు నువ్వు చేసేది. దీని తర్వాత చూడండి, ఒక శ్లోకం చెప్పి ఆపేస్తానమ్మా, నాకు నా ఇది ఉంది మొఘల్ రేకులు. సహత్వ ఇది యజ్ఞాఘ్నాన్ అనే మాట చాలా ఇంపార్టెంట్. నువ్వేం చేయాలి, యజ్ఞాఘ్నాన్ని చేసేటటువంటి రాక్షసుల్ని చంపుతాను, యజ్ఞాన్ని కాదు. మీరు మనం ఇంకో అర్థం చెప్తే కష్టమా, జాగ్రత్తగా చూసుకో అర్థం. అక్కడ రాఘవముజుడు యజ్ఞాఘ్నాన్ యజ్ఞములను చెడు రాక్షసాన్ రాక్షసులను సర్వాన్ అందరినీ హత్వా చంపి, ఎవరిని? అది కండిషన్, పెద్ద ప్రాబ్లం అది. చంపి పురా ఇది వరకు విజయే విజయము కలిగినప్పుడు ఇంద్ర యథా ఇంద్రుడు వలె తత్ర అచ్చట ఋషి ఋషులు చేత పూజిత పూజింబడును. రాముడు అన్నాడు అక్కడ, మీరు అర్థం చెప్తే నేనేం చేస్తా రఘునందన, అదేనా కరెక్ట్ వర్డేనా? ఎందుకన్నాడు ఆ మాట అక్కడ? కానీ ఆ రఘునందుడు రాక్షసుని చంపాడు, వర్డ్ అది అక్కడ, ఫార్ములా అక్కడుంది. అప్పుడు వాడి చేత ఎవరి చేత పూజింపబడ్డాడు అంటే, మీకు ఋషుల గురించి మాట్లాడాడు. ఋషులు ఎవరిని పూజించాడు? ఇదివరకు ఇంద్రుణ్ణి ఎలా చేశాడు, ఇప్పుడు రాముడు చేశాడు, అదే కదా అర్థం క్లియర్గా. మరి ఇందాక అవేర్నెస్ గురించి చెప్పినట్టే మీకేమైనా ఒక విషయం అర్థమవుతుందా? ఈ సాధన గురించి చెప్పింది అక్కడ, అక్కడెక్కడో రామాయణంలో అక్కడ ఉంటే నీకు నాకు ఎందుకురా? రాక్షసుడు అంటే ఎవరు, ఈ మాట ఉంది కదా. ఒక్కసారి రాక్షసుడు దేవతలను చూపిస్తాను, నేను జస్ట్ హింట్ చేస్తాను, మా తర్వాత ఏం చెప్పను ఇవాళ. నేను మీ అంతటి మీరు ఆలోచించుకోండి. ఇక్కడ ఇస్ రాక్షస తర్వాత యక్ష, సీక్వెన్స్ ఇదేగా, అక్కడున్న సీక్వెన్స్ చాలు, ఎలా ఉన్నా ఒకటే. అది దేవత రాక్షస ఎప్పుడు దెబ్బలాట, ఎప్పుడు దెబ్బలాట దేవతలకి రాక్షసులకి. ఎన్ని పుస్తకాలు చదువుదాము, ఎన్ని పుస్తకాలు మనం చేయొచ్చు, మనం అంతా తెలుసుకోవాలి కదా, దేవత రాక్షసుల గురించి అంతా తెలుసుకోవాలి కదా. ఎన్ని యుద్ధాలు ఉంటాయి దేవతలు రాక్షసుల మీద, యుగాలు యుగాల్లో స్ట్రెక్ చేద్దామమ్మా. అవర్ ప్రజలు కాస్త బాధ్యత తీసుకోండి అమ్మా, గంగలో దిగుతావు. మీకు కావాల్సింది మీలో ఉన్న రాక్షసుడు మీలో ఉన్న దేవతలు ఎలా కొట్టుకుంటున్నారో పట్టుకో, వాడెవడో చస్తే మనకెందుకురా. 99.9% రాక్షసుడే గెలుస్తాడు, మనం ఓడిపోతాం. చేస్తూ ఉంటాం కానీ చివరికి ఎవరు గెలవాలి? ఈ తేడా అర్థమైందా? దేవత అది అంటే ఎవరో పేర్లు అడిగారు, ఈ పేర్లు ఏంటి అని. ఎవడో ఎక్కడో ఉంటే మనకెందుకురా, వీళ్ళందరూ మన శరీరంలో ఉన్నవాళ్ళే, మన బాడీలో అంతా ఉంది, అందుకే మన శరీరంలో అంతా ఉంది అని దేవతలు మన గురువులు అందరూ చెప్తూ ఉంటారు, ఋషులు చెప్తూ ఉంటారు, అంతా మన శరీరంలోనే ఉందయ్యా బయట వెళ్ళలేదు అని. యక్ష మీకు డౌట్ ఉన్నప్పుడు మహాభారతం వాళ్ళని చూసుకుంటే మీకే తెలిసిపోతుంది. యక్షడు ఎక్కడైనా వచ్చాడా మహాభారతంలో? ఏదో ఒక చెప్పరా, పొందని చెప్తే ఒక యక్ష గుర్తుకుంటారా? రాజు కొడుకు కూతురు ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళిపోతుంది. కథ అర్థమవుతుంది మీకు. అందుకే మహాభారతం అది మీకు చాలా తెలిస్తే తప్ప ఈ సెంట్రల్ డెవలప్మెంట్ రాదు. అది ఎందుకు తెలియదు, మన ఎడ్యుకేషన్ అసలు ఎవరికి తెలియదు. ఒక యక్షుడు ఉన్నాడు, సరే అది ఏదో కారణంలో కాశీరాజుకి కూతుర్ని, ఈ పేరు నా గుర్తు మీకు పాయింట్ చెప్పింది అర్థమవుతుంది కదా, పెళ్లి చేయించాలి. ఏ విధంగా? కుశీరాజు యొక్క కొడుకుతో చేయించాలి. కానీ ఇది అబ్బాయి కాదు, ఎవరి గురించి చెప్తున్నాను నేను? ద్రుపదుడు గురించి. చెప్పింది అర్థమైంది, భాష కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాకు ద్రుపదుడికి ఒక కూతురుంది, కాశీరాజుకి ఒక కూతురుంది. క్లియర్గా చెప్పినా ఈ రెండు మాటలు. పెళ్లి చేయాలి, ఏదో గందరగోళం అయింది అక్కడ. తర్వాత మహాభారతం జరిగితే అసలు అక్కడ సాధన కూడా అందులో చాలా ఉంటాయి. అంచేత అప్పుడు ఏం చేస్తారు, పొది చేసి అమ్మాయిని అబ్బాయి చెప్పి కాశీరాణి కూతురుతో పెళ్లి చేసేస్తారు. ఏమే క్లియర్? క్లియర్గా అర్థమైందా? కానీ ద్రుపదుడు కొడుకు కాదు, అది వాడు కూతురు. ఇంకా తీసుకెళ్ళాలి, తర్వాత అవుతాడు. నాకు పేరు గుర్తు మా అందరూ చదువుకోవాలి, గురాలన్నీ ఉన్నాయి, నేను చెప్పలేకపోతున్నా. మీకు అసలు సిచ్యువేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు వెళ్ళాలిగా కాశీరాజుకు వెళ్ళి ఆ భర్తను తీసుకుని తీసుకురావాలి. వీడు ఎంత వస్తాడు అమ్మాయి, ఇంకేం చేస్తానో ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్తూ ఉంటాడు. అక్కడే యక్షుడు పట్టుకుంటాడు. చాలా జాగ్రత్తగా వినండి, యక్ష అంటే ఏంటో అర్థం అవుతుంది మీకు. ఒక యక్షుడు పట్టుకుంటాడు, పట్టుకొచ్చినప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ యక్షుడు అమ్మాయిని పొడుగు చేయగలడు, సెక్స్ మార్చగలడు. కానీ వాడు ఒక కండిషన్ ఉంది, 21 మందు ఎంతో ఉంది, రోజుకి అన్ని వర్డ్సే వాడాలి వాడు అని. ఆ టైంలో తగ్గిపోతుంది, టైం అయిపోతుంది, ఇదేమో ఆత్మహత్యానికి వెళ్ళిపోతుంది అమ్మాయి. వీడికి ఏం మాట్లాడటానికి కంట్రోషన్ వాక్స్ కంట్రోల్లో ఉంది. సరే ఏదో చేసి తీసుకొస్తాడు అబ్బాయిగా మార్చి, ఏదో అక్కడ ఏం జరిగిందో కథ నాకు గుర్తులేదు. కానీ భీష్ముడికి ఆ విషయం తెలుసు, అది అమ్మాయి. కానీ యక్షుడు దాన్ని ఏం చేశాడు, అది ఇవల్యూషన్లో ఒప్పుకోరు, ఇప్పుడూ ఒప్పుకోరు. సెక్స్ చేంజ్ అనేది ఇవల్యూషన్లో పార్ట్, ఇవల్యూషన్ ప్రకారం అది మారాలి. కానీ నువ్వేదో ఆపరేషన్ చేసి అది చేస్తే ఒప్పుకోరు. ఎవరు చేస్తే? ఏంటో చెప్పాను ఇప్పుడు, ఎవరు ఎవడు చేయగలడు? యక్షుడు ఆపరేషన్ చేస్తే. ఇప్పుడు యక్షులు ఎక్కడికైనా కనిపిస్తున్నారా మీకు? ఆల్ ఆపరేషన్స్ ఆర్ యక్షాస్, ఆల్ ఆపరేషన్ సర్జన్స్ ఆర్ ఆల్ యక్షాస్. ఛా యా ఆ మాటలోనే అర్థం ఉంది.